బీసీడీ నెంబర్ 489 జరిగిన స్థానం ఇలు ఆవరి నేపాల్, మురళీ తేదీ 9/4/67, జరిగిన తేదీ 3/8/2006. తొమ్మిది 4/1967 ప్రాతహ క్లాసు ధుల్వాడిలో నడిచింది. మొదట పేజీ మధ్యలో విషయం నడిచింది. ఇప్పుడు వినాశనం అయితే జరగాల్సిందే. ఎందుకంటే వినాశనం యొక్క సామగ్రీలు అనేది తయారయ్యి ఉన్నాయి. అనుబాంబుల యొక్క శక్తి ఈ రోజుకి 70 సంవత్సరాల ముందు తయారు కాలేదు. మరియు 70 సంవత్సరాల ముందు భగవంతుడు కూడా సృష్టి మీదకి రాలేదు. డెబ్బై సంవత్సరాల లోపల భగవంతుడు కూడా వస్తారు. మరియు స్థాపన యొక్క సామగ్రీలను బయటకి తీస్తారు. మరియు వినాశన యొక్క సామగ్రీలను తయారు చేయిస్తారు. కొత్త ప్రపంచ యొక్క స్థాపన మరియు పురాతనమైన ప్రపంచ యొక్క వినాశనం.
మకాన్ కా మాలిక్ హైనా?
ఆ సృష్టి రూపి ఇంటికి యజమాని కదా. వారికి తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచం అనేది చాలా పురాతనమైనది.
మకాన్ జబ్ బహుత్ పురానా హో జాతా హై,
ఇల్లు అనేది చాలా పురాతనమైనగా అయినట్లయితే ఎవరైనా మరమ్మతులు చేసేవారు దానిని మరమ్మతులు చేసిన తర్వాత కూడా ఆ ఇంటిని సంభాలించలేకపోతారు. ఈ సృష్టి రూపు ఇల్లు కూడా అలాంటిదే. 2500 సంవత్సరాల తర్వాత చాలా మంచి మంచి పెద్ద పెద్ద మరమ్మతులు చేసేటువంటి వారు వచ్చారు. ఇబ్రాహీం వచ్చారు, బుద్ధుడు వచ్చారు, క్రైస్త్ అనేవారు వచ్చారు, గురునానక్ అనేవారు వచ్చారు, వివేకానంద అనేవారు వచ్చారు. వారి వారి యొక్క పద్ధతి అనుసారంగా మరమ్మతులు చేశారు. కానీ ఆ మరమ్మతులు అనేవి ఎన్ని రోజులు నడుస్తుంది? ఇల్లు అనేది పురాతనమైనదిగా కావాల్సిందే. ఇప్పుడు అంత పురాతనమైనదిగా అయ్యింది. ఈ ఇంటిలో ఎవరు అనడం అనేది జరగదు. మేము మా యొక్క జీవితాంతం తనువు ద్వారా, మనసు ద్వారా, ధనము ద్వారా, సమయం ద్వారా, సంపర్కిల ద్వారా, మరియు సంబంధికుల ద్వారా సదా సమయం సుఖీలుగా ఉంటాము అని. అలాంటి సమయంలో ఈ సృష్టి రేపు ఇంటికి యజమాని
భగవాన్ సృష్టి పర ఆ జాతే
భగవంతుడు అనే వారి సృష్టి మీదకి వస్తారు. అప్పుడు అందరూ వారి యొక్క చమత్కారాన్ని చూపిస్తారు. అయితే అంతిమంలో వస్తారు. వచ్చి మూడు సందేశాలను ఇస్తారు. నేను ఈ సృష్టి యొక్క కర్తా దర్త, ఈ సృష్టి మీదకి వచ్చి ఉన్నాను. పతితమైన ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడం కొరకు, కలియుగి అసత్యమైన ఖండాన్ని సత్యమైన ఖండంగా తయారు చేయడానికి, రెండు విషయాల యొక్క సందేశమైంది. ఒకటి, భగవంతుడు అనేవారు వచ్చి ఉన్నారు. మరొకటి, కొత్త ప్రపంచాన్ని తయారు చేయడం కొరకు వచ్చి ఉన్నారు. మరియు మూడవది, సందేశమైనది ఈ ప్రపంచం యొక్క వినాశనం అనేది ఎదురుగా నిలబడి ఉంది. ఎందుకంటే అనుబాంబుల యొక్క శక్తి తయారై ఉన్నది.
హిరోషిమా నాగాసాకి ఊపర్ 20-20 మెగావాట్ కి బంబీయా పడింది.
1945లో హిరోషిమా నాగసాకి మీద 20-20 మెగావాట్ల యొక్క అణుబాంబులు అనేది పేలడం జరిగింది. అయితే రెండు నగరాలు అనేది నాశనమయ్యాయి. ఇప్పుడైతే వేల వేల మెగావాట్లకి చెందిన అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, కీటాను బాంబులు అనేది తయారై ఉన్నాయి. పెద్ద పెద్ద దేశాల వద్ద దీనినైతే మహాశక్తులు అని అంటారు. వారి వద్ద భండారం అనేది నిండుగా ఉంది. దాని కొరకే గీతలో భగవంతుడు అనేవారు చెప్పారు.
హే
అర్జున్, ఈ మొత్తం ప్రపంచం నా యొక్క దవడల మధ్య నమలడం జరుగుతుంది. ఆకాశంలో ఈ అణుబాంబుల రూపీ దవడలు అనేటివి తేలి ఆడుతున్నాయి. మరియు భూమి లోపల సొరంగాలలో మరియు సముద్రంలో కూడా ఇమిడిపోయి ఉన్నాయి. ఎన్నో దేశాలున్నాయి. అందరికీ పరస్పరంలో మతమతాంతరాలు అనేది నడుస్తున్నాయి. దేశాలనేది వేరు వేరు, ధర్మాలనేది వేరు వేరు, భాషలనేటివి వేరు వేరు, మతమతాంతరాలు అనేటివి వేరు వేరు. అందరూ పరస్పరంలో పోట్లాడుకుంటున్నారు.
చుట్టుపక్కల లడాయిలు అది హోతీ రహతీ హై
చిన్న చిన్న కోట్లాట్లు కూడా జరుగుతుంటాయి.
జైసే ఇరాక్ కి లడాయి హుయి, అఫ్ఘనిస్తాన్ కి లడాయి హుయి.
ఏ విధముగా ఇరాక్ యొక్క కోట్లాట్లు జరిగాయి మరియు అఫ్ఘనిస్తాన్ యొక్క కోట్లాట్లు జరిగాయి? అయితే అలాంటి అలాంటి స్టేజీ కూడా ఇక్కడికి చేరుకుంది. ఇప్పుడు అణుబాంబుల యొక్క యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. కానీ ఇదంతా కూడా రిహర్సల్ అనేది జరుగుతుంది.
భగవాన్ ఆయా
భగవంతుడు అనేవారు ఏ కార్యం కొరకు వచ్చి ఉన్నారు?
ఓ నై దునియాకి
ఆ కొత్త ప్రపంచం యొక్క
స్థాపన జరుగుతుంది.
స్థాపన అనేది ఎప్పటి వరకు అయితే జరగదో
నై దునియాఘన తయారైతే
కొత్త ప్రపంచం యొక్క కొత్త సంఘటన అనేది ఎప్పటి వరకు తయారవ్వదు? అప్పటి వరకు వినాశనం అనేది ఆగి ఉంది. ఇప్పుడు భగవంతుడు అంటారు వినాశనం అనేది ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు ఎవరు అనేది అంటుకునే ఉన్నాయి. మరియు మొత్తం ప్రపంచంలో కూడా ఈ నిప్పుడవలు అనేది వ్యాపిస్తాయి. తండ్రి అంటారు ఇప్పుడు బుద్ధి యోగం ద్వారా ప్రయాణించండి మన ఇంటికి. బుద్ధి అనండి, మనసు అనండి.
ఆత్మ కలగా
దీనిని ఆత్మ అని అంటారు.
ఈ మన బుద్ధి రూపీ ఆత్మకు హఠాదు.
ఈ మన బుద్ధి రూపీ ఆత్మను ఈ ప్రపంచం నుండి తొలగించండి. అప్పుడే నన్ను స్మరించగలరు. ఏ విధముగా గీతలో అర్జునుడు అనేవారు భగవంతుణ్ణి ప్రశ్నించారు?
హే
భగవాన్, ఈ మనసు అనేది చాలా చంచలమైనది.
ఈ కంట్రోల్
ఇది కంట్రోల్ కి రాదు. ఇక్కడక్కడికి పరిగెడుతూ ఉంటుంది. దీని యొక్క ఉపాయం చెప్పండి.
భగవాన్నే కాదా?
అయితే భగవంతుడు అన్నారు
అసంశయం మహాభావు మరోజు నిగ్రహం చలం
అసంశయం మహాబాహు మను దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంటేయ వైరాగ్యేన చ దుహ్యతే. రెండు విషయాలు
మనకు కంట్రోల్
దాంతో మనసుని కంట్రోల్ చేయొచ్చు.
అభ్యాస
ఒకటి అభ్యాసం చేయండి. మాటి మాటికి మనసు అనేది ఇటు అటు పరుగులు తీస్తున్నట్లయితే మాటి మాటికి ఈశ్వరుడి యొక్క స్థుతిలో దాన్ని ఉంచాలి. ఈ అభ్యాసాన్ని పక్కా చేయండి. మరొకటి ఈ అభ్యాసం కూడా అప్పుడే పక్కాగా అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచం నుండి వైరాగ్యం అనేది వస్తుందో ఏ విధముగా ఇల్లు అనేది ఉంటుందో
మకాన్ కు బనానే వాళ్ళ బాపు ఉంటారే,
ఇంటిని తయారు చేసేవారు తండ్రి ఉంటారు,
బాప్కి బట్టి అవుతే
తండ్రి యొక్క పిల్లలు ఉంటారు,
బాపలే మకాన్ బనాతే
తండ్రి అనే వారు కొత్త ఇంటిని తయారు చేస్తారు. పురాతనమైన ఇల్లు అనేది తగల కొట్టాల్సి వస్తుంది. పిల్లల యొక్క బుద్ధి అనేది కొత్త ఇంటి వద్దకు వెళ్తుంది. ఎందుకంటే పురాతనమైన ఇల్లు అనేది పురాతనదిగా అయిపోయింది, అందుకే తగల కొట్టడం జరుగుతుంది. అయితే దాని నుండి బుద్ధి యోగం అనేది పిల్లలవి తొలగిపోతుంది. అయితే అదే విధముగా ఎవరైతే భగవంతుడికి తెలివైన పిల్లలు ఉన్నారో వారికి ఈ సృష్టి రూపీ ఇల్లు ఏదైతే పురాతనమందిగా అయిపోయి ఉందో దాని నుండి వారి యొక్క బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. బుద్ధి యోగం అనేది తొలగింది అంటే భగవంతుడిలో బుద్ధి అనేది జోడించగలరు. తొలగలేదు అంటే దేహము దేహ సంబంధితులతో దేహ పదార్థాలతో పెద్ద పెద్ద మల్టీ మిలియన్స్ కి చెందినటువంటి తయారు చేయబడినటువంటి మిల్లుల్లో మల్టీ స్టోరీస్ బిల్డింగ్లలో బుద్ధి అనేది ఇరుక్కుపోతుంది. ఇది అంతా కూడా మా యొక్క షో. ఎప్పుడైతే ప్రపంచం అనేది తెలుసుకుంటుందో అంతిమ 100 సంవత్సరాల లోపల ఈ మా యొక్క తలుపులు బెలుకులు అనేది నిలబడతాయి. ఉన్నతోన్నతమైనటువంటి బిల్డింగ్లు అనేది తయారవుతూ ఉంటాయి. ఆనందమైనటువంటి నగరాలు తయారవుతూ ఉంటాయి. లోకులు అనుకుంటారు ఇప్పుడైతే ఈ సుఖమైన ప్రపంచం వచ్చింది అని. కానీ ఒకవేళ చూసినట్లయితే ఆ సుఖ యొక్క ప్రపంచం అనేది కొద్ది మంది కోసమే తయారవుతుంది. ఎక్కువ పర్సంటేజ్ లోకల్ అనేవారు పేదవాళ్ళే వెలువడతారు. మరియు భగవంతుడి యొక్క పురాతనమైన అతి పురాతనమైనటువంటి భారతవాసి పిల్లలున్నారు. వారి యొక్క పరిస్థితి అనేది చాలా పాడవుతుంది. అయితే చెప్తారు ఈ చీచి ప్రపంచం ఈ పురాతనమైన ప్రపంచం నుండి వైరాగ్యం అనేది రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీ భారతవాసీల యొక్క రాజత్వం అనేది స్థాపన అవుతుంది.
తమ కేసీ
మీరు అంటారు కదా
భారత సభత అత్యంత ఆడుత,
భారత్ అనేది అందరికంటే ఎక్కువ శ్రేష్టంగా ఉండింది. ఇప్పుడు అన్ని దేశాలకు భిక్షం అడుక్కునే విధంగా అయ్యింది.
అది భగవాన్ బాపాకల్చి
ఇప్పుడు భగవంతుడు తండ్రనే వారు వచ్చి మరియు మిగిలిన ధర్మపితలు కూడా వస్తారు. ఇస్లామీ, బౌద్ధ, క్రిస్టియన్ మొదలగు ధర్మాలను స్థాపన చేస్తారు. వారందరూ కూడా 2500 సంవత్సరాల లోపలే వస్తారు. వారందరి యొక్క చరిత్ర అనేది లభిస్తుంది. కానీ భగవంతుడు అనేవారు ఎప్పుడైతే వచ్చి ఈ కొత్త ప్రపంచాన్ని రచించారు, సనాతన ధర్మాన్ని స్థాపన చేశారో, దాని గురించి ఎవరికి తెలియదు. ఎన్నో వేల సంవత్సరాల యొక్క పురాతనమైన విషయం అయిపోయింది. కేవలం గీతలో సూచన అనేది ఇచ్చారు. ఐదు వేల సంవత్సరాల ముందు మహాభారత యుద్ధం అనేది జరిగినది అని భగవంతుడు అనేవారు గీతా జ్ఞానాన్ని నేర్పించి రాజయోగాన్ని నేర్పించారు. కానీ దానిలో కూడా మనుషు గురువులు అనేవారు గడబడి చేశారు. ఆ మహాభారత యుద్ధము ద్వాపరిద యొక్క అంతిమంలో చూపించారు. ద్వాపరిగ యొక్క అంతిమంలో కృష్ణ భగవంతుడు అనేవారు వచ్చారు. మరియు వారు మహాభారత యుద్ధాన్ని చేయించారు. ఆ యుద్ధం చేయించిన తర్వాత 18 అక్షోణి సైన్యాలు ఏదైతే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా సంఖ్యకు సరిసమానం, అందరూ సమాప్తమైపోయారు. ఐదుగురు పాండవులు మిగిలారు. మరి భగవంతుడు రావడంతో లాభమేముంది? కలియుగ యొక్క అంతిమంలో మహాభారత యుద్ధాన్ని చేయించి ద్వాపరయుగ యొక్క అంతిమంలో మహాభారత యుద్ధాన్ని చేయించి మరియు కలియుగి పాపి ప్రపంచాన్ని స్థాపన చేశారు. ఏంటి, భగవంతుడు పాపి ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారా? ఎవరికి ఏమీ తెలియదు. ఆ శాస్త్రాలు రాసిన వారికి కూడా తెలియదు.
భగవాన్
భగవంతుడు అనేవారు ఎప్పుడు వస్తారు అని గీతలో రాశారు. సంభవామి యుగే యుగే అని నేను ప్రతి యుగంలో వస్తాను. అరే, ఏ తండ్రి అయినా ఉన్నారో
మకాన్ బనాతా
ఇంటిని తయారు చేస్తారు. కొత్త ఇంటిని పడగొట్టారా ఏంటి? సత్వప్రధానమైన ఇంటిని పగలగొట్టరు.
సత్వ సామాన్య
అంటే సామాన్య స్టేజీలో ఇల్లు ఉన్నట్లయితే దాన్ని కూడా పగలగొట్టరు. ఎప్పుడైతే ముక్కలయ్యే స్థితికి వస్తుందో
రజోప్రధానం
అవుతుందో చాలా అతిగా ముక్కలుగా అయిపోతుందో కూర్చోవడం కూడా కష్టమవుతుందో నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. ఆ తమో ప్రధానమైన ఇంటిని పగలగొడతారు. ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా నాలుగు వ్యవస్థల్లో ప్రసరిస్తుంది. అది మనుషులు కానివ్వండి,
జానవరు
జంతువులు కానివ్వండి,
దుకాణం
అంగడి కానివ్వండి, ఊళ్ళు కానివ్వండి, ఏదైనా ఈ ప్రపంచానికి చెందిన వస్తువు కానివ్వండి, చైతన్యం కానివ్వండి, జడత్వం కానివ్వండి, ఈ నాలుగు అవస్థల్లో ప్రసరిస్తుంది. అయితే ఈ సృష్టి కూడా నాలుగు అవస్థల్లో ప్రసరిస్తుంది. అలా కాదు, ఎప్పుడైతే రజో ప్రధానమైన ప్రపంచం ద్వాపరయుగం అనేది ప్రారంభమవుతుందో అప్పుడు భగవంతుడు రావాల్సి వస్తుంది. కాదు, లేదు అంటే సత్యుగంలో రావాల్సిన అవసరం ఉందా? అది అయిందే సత్వ ప్రధానమైన యుగము. లేదు అంటే శ్వేతాలే రావాల్సిన అవసరం ఉందా? అక్కడ అయ్యింది
రామరాజ్యం.
రామరాజ్యాన్ని ఎంతగానో గాయనం ఉంది కదా. గాంధీజీ అనేవారు ఎంతో కొట్లాడారు రామరాజ్యం కొరకు. వాస్తవంగా కలియుగంలో అవుతుంది రావణ రాజ్యం, పది తలల
రాజ్యం,
పది పది రకాల బుద్ధులు అనేది ఉంటాయి. ఈ ప్రపంచ యొక్క ధర్మాలను నడిపించడం కొరకు
అనేక ధర్మము
అనేక ధర్మాలు అవుతాయి, అనేక మతమతాంతరాలు అవుతాయి,
అనేక రాజ్యాలు
అనేక రాజ్యాలు అవుతాయి,
అనేక రాజాలు
అనేక రాజులు అవుతారు. అంతిమంలో ఆ రాజులు కూడా పరస్పరంలో కొట్లాడుకొని ప్రజల మీద ప్రజారాజ్యాన్ని స్థాపన చేస్తారు.
రాజా బుద్ధిమాన్
అయితే ఇప్పుడు రాజు అనే వారు బుద్ధివంతులా? శక్తిశాలు అవుతారా? శక్తివంతులు అవుతారా? లేదు అంటే ప్రజల ఎంత శక్తి ఉంటుందా? ఎక్కువ శక్తి దేనిలో ఉంటుంది? రాజులలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఏ ధర్మపిత అనే వారు ఈ సృష్టి మీదకి వచ్చి రాజత్వాన్ని స్థాపన చేయరు. వారు వచ్చి కేవలం ఆ ధర్మం యొక్క ఆచరణలు అనేది స్థాపన చేస్తారు, ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఎవరు కూడా రాజయోగాన్ని నేర్పించరు. తెలియనే తెలీదు, నేర్పించేది భగవంతుడు అనేవారు వచ్చి ఈ భారత్ లో భారత వాసీలకు రాజయోగాన్ని నేర్పిస్తారు. కొందరు అంటారు అలా పక్షపాతం ఎందుకు చూపిస్తారు?
భారతవాసీ
భారతవాసీలకే నేర్పిస్తారు. ఇతర దేశస్తులకు నేర్పించరు. పక్షపాతం అనేది చూపించరు. వారు చెప్తారు భారత్ లో బ్రహ్మచర్య వ్రతాన్ని ఎంతైతే మాన్యత ఇస్తారో,
భారత్ మే కన్యా మాతాకి జితని సురక్షా కీ జాతీ హై,
భారత్ లో కన్యలు మాతలకి ఎంతైతే సురక్షితం చేస్తారో
పవిత్ర రహనేకి,
పవిత్రంగా ఉండడానికి
ఒక నాటికి దూసరే దేశ మే సురక్షా లేకి జాతీ,
అంత ఇంకే దేశాలలో కూడా సురక్షితం చేయరు.
భగవాన్ కు పవిత్రత ప్రియ హై,
అయితే భగవంతుడికి పవిత్రత అనేది ప్రియమైనది.
భగవాన్ కి మందిర్ మే జాతే తో ముఖ పలికి హాత్ పావ్ లేకర్ కి జాతే హై క్యా,
వికారాలు భగవంతుడి యొక్క మందిరానికి వెళ్లేటప్పుడు మురికి కలిగినటువంటి చేతులు కాళ్ళతో వెళ్తారా ఏంటి?
శుద్ధ పవిత్ర ఊపిరికి జాతేనా?
శుద్ధ పవిత్రంగా వెళ్తారు కదా. ఈ రోజు ప్రపంచంలో జన్మ అనేది వికారాల ద్వారా జన్మ జరుగుతుంది.
భగవాన్
అయితే భగవంతుడు
ఇక మూటు పలికి దునియాకో
ఈ వికారీ ప్రపంచాన్ని మార్చడానికి వస్తారు. పది ఇంద్రియాలు ఉన్నాయి. పది ఇంద్రియాలలో భ్రష్టింద్రియాలు కూడా ఉన్నాయి. ఆ భ్రష్టింద్రియాల ద్వారా
మూటు పడికి కాన్ కియాజాతీ,
వికారాల యొక్క కార్యాన్ని చేస్తారు, అప్పుడే సంతానం అనేది ఉత్పన్నమవుతుంది. మరియు శ్రేష్ఠింద్రియాలు కూడా ఉన్నాయి. వాటినే జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఎక్కువ ఆకర్షణ అనేది ఏంద్రియాలలో ఉంటుంది. జ్ఞానేంద్రియాలలో ఎక్కువ ఆకర్షణ ఎక్కువ శక్తి అనేది ఉంటుందా? కర్మేంద్రియాలలో ఎక్కువ ఆకర్షణ ఎక్కువ శక్తి అనేది ఉంటుందా? దేనిలో
జాస్తి శక్తి యోగి
ఎక్కువ శక్తి అనేది ఉంటుందో
జాస్తి నమ్మేసమే తక్కువ,
వారు ఎక్కువ సమయం వరకు సుఖాన్ని భోగించగలరు. మరియు దేనిలో
శక్తి యోగి
తక్కువ శక్తి ఉంటుందో క్షణకాలికమైనటువంటి సుఖాన్ని భోగిస్తారు, భోగిస్తూ కనిపిస్తారు. మనుషులనే వారు వృద్ధులుగా అవుతారు, రోగస్తులుగా అవుతారు. ఇంద్రియాలన్నీ కూడా శీతలంగా అవుతాయి. వారు ప్రపంచ యొక్క క్షణకాలికమైన సుఖాన్ని కూడా భోగించలేరు. భగవంతుడు అనే వారు అలాంటి ప్రపంచాన్ని వచ్చి తయారు చేస్తారు. ఎక్కడైతే జ్ఞానేంద్రియాల ద్వారా
శ్రేష్ఠింద్రియాల
ద్వారా సదా సమయ యొక్క సుఖాన్ని భోగించగలరు. అక్కడ అలసిపోయే విషయమే ఉండదు. ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే గడిగడిగా అలసట అనేది వస్తుంది.
జ్ఞానేంద్రియాలు
శ్రేష్ఠ జ్ఞానేంద్రియాల ద్వారా
ఆచరణ కర్నే వాళ్ళకు శ్రేష్టాచారి దేవత కహజాతా.
ఆచరణ చేసే వారిని శ్రేష్టాచారి దేవత అని అనడం జరుగుతుంది.
శ్రేష్టాచారి దేవతకి మందిరమే పూజా కర్తే
ఆ శ్రేష్టాచారి దేవతల యొక్క మందిరాల్లో మనం పూజ చేస్తాం. పూజ యొక్క ఆధారం అనేది పవిత్రత. భగవంతుడు అనేవారు వచ్చి
అర్జును
అర్జునుడికి ఈ ప్రత్యేకంగా పాఠాన్ని నేర్పించారు. ఏ అర్జున్? కామేషు క్రోధేషు రజోగుణ సముద్భవ. ఈ కామం మరియు క్రోధాలు ఈ యొక్క మహాశత్రువులు. వీటిని మీరు జయించండి. చెప్పారు కామేంద్రియాన్ని జయించారు అంటే జగత్తుని జయిస్తారు. దేవతల్లో అందరికంటే పెద్ద దేవత ఎవరు? మహాదేవుడు. మహాదేవుడి కొరకు చూపిస్తారు. వారు కామదేవుణ్ణి భస్మం చేశారు అని. లోకులు అనుకుంటారు కాముడు అనేటువంటి పేరుతో కలిగిన దేవత ఉన్నారు అని. వారిని భస్మం చేశారు. అరే దేవతల్ని భస్మం చేస్తారే భగవంతుడు. రాక్షసుల్ని భస్మం చేస్తారా? ఈ కామదేవరూపి కోరిక యొక్క భూతం అనేది మనుషుల లోపల ఉంటుంది. తపస్వి శంకరుడు అనేవారు
శివకి తపస్యాకరికి
శివుడి యొక్క తపస్సు చేసి ఆ కామాన్ని భస్మం చేశారు. ఆ కామ వికారాలు అనేది మనందరి లోపల ఉన్నాయి. అయితే ఈ కామికారాల ద్వారా పిల్లల యొక్క జన్మ అనేది జరుగుతుంది. ఏదైతే సృష్టి నడుస్తుందో ప్రారంభమవుతుందో దాని యొక్క ప్రారంభంలో కూడా దుఃఖము. పురుషులు అనేవారు తమని తాము నిస్తేజ్ రూపంలో అనుభవం చేస్తారు. స్త్రీకైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. పిల్లల యొక్క జన్మ జరుగుతున్నప్పుడు అయినప్పటికీ కూడా ఇబ్బంది. పిల్లవాడు కూడా ఏడుస్తూ ఏడుస్తూ జన్మ తీసుకుంటారు. తల్లికి కూడా దుఃఖం ఉంటుంది. లెక్కలేనంత దుఃఖము. మరియు ఆ సంతానం అనేది ఎప్పుడైతే పెద్దదిగా అవుతారో వృద్ధ వయసు కలిగిన వారిగా అవుతారో అంతిమ సమయంలో మృత్యు యొక్క సమయం వస్తుందో అంతిమ సమయంలో అలలు అనేది వస్తాయి, అనగా ఎక్కులు అనేది వస్తాయి.
కావాలి
అలా ఎత్తులు అనేది వస్తాయి కదా, చూడండి శరీరాన్ని విడిచిపెట్టడంలో కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. వారి యొక్క ఆదిలో కూడా దుఃఖము, మధ్యలో కూడా దుఃఖము, మరియు అంతిమంలో కూడా దుఃఖము. అలాంటి భ్రష్టింద్రియాల యొక్క భ్రష్టాచారి సృష్టిని ఈ ప్రపంచం నుండి సమాప్తం చేయడం కొరకు పరమాత్మ అనేవారు వస్తారు.
దేవతలకు
మరియు దేవతలకు
శ్రేష్టాచారి సృష్టికి స్థాపన కల్పారు,
శ్రేష్టాచారి సృష్టిని స్థాపన చేస్తారు. అటువంటి శ్రేష్టాచారి
సృష్టికి స్థాపన కల్పారే,
సృష్టిని ఏదైతే స్థాపన చేస్తారో
రాజధాని తయారు కల్పారు,
దాని యొక్క రాజధానిని తయారు చేస్తారు.
దూసరే ధర్మ పితావనే రాజాయి స్థాపనకి ఆరుకోయి రాజధాని స్థాపనకి,
ఇతర ధర్మపితలు అనేవారు రాజ్యాలను స్థాపన చేయలేదు, ఎలాంటి రాజధానులను స్థాపన చేయలేదు.
భగవాన్ ఆకరికి దేవతలకి రాజధాని స్థాపన చేస్తారు,
భగవంతుడు అనేవారు వచ్చి దేవతల యొక్క రాజధానిని స్థాపన చేసి వెళ్తారు.
విష్ణుకి బాధసారి స్థాపన చేస్తారు,
విశ్వ యొక్క చక్రవర్తాన్ని స్థాపన చేసి వెళ్తారు. మిగిలిన ధర్మాలకు చెందినటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వారైతే ఆకాంక్ష అనేది చేశారు. మేము మొత్తం విశ్వం మీద కూడా రాజ్యం వెళ్ళాలి అని హిట్లర్, నెపోలియన్, ముస్సోలిని ఒకరి మించిన ఒకరు ఆకాంక్ష కలిగిన వారు. మహత్వాకాంక్ష అనేది తీసుకుని వచ్చారు. మేము మొత్తం ప్రపంచం మీద విజయాన్ని పొందుకుంటామని కానీ ఎవరు చేయలేకపోయారు.
భగవాన్
ఇది భగవంతుడు అనేవారు నేర్పించినటువంటి రాజయోగం. ఈ రాజయోగం ద్వారా
శంకర విశ్వనాథ్ కహలాతే,
శంకరుణ్ణి విశ్వనాథుడు అని అంటారు.
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగి,
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అని. మొత్తం విశ్వం మీద వారు యోగ బలం ద్వారా విజయాన్ని పొందుకున్నారు. ఇప్పుడు మరలా భగవంతుడు అనే వారు వచ్చి ఉన్నారు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. వారు దేహం నుండి జన్మ తీసుకోరు, గర్భం నుండి జన్మ తీసుకోరు. వారిని జన్మ మరణ రహితుడు అని అంటారు. మన మనుష్య ఆత్మలు అనేటివి జన్మ మరణ చక్రంలోకి వస్తాయి. సుఖము మరియు దుఃఖాన్ని భోగిస్తాయి. వారు సుఖాన్ని భోగించరు, మరియు దుఃఖాన్ని కూడా భోగించాడు. వారు సదా సమయం బిందు రూపమైనటువంటి ఆత్మ.
బిందు
అనండి, నక్షత్రం అనండి. ఆ నక్షత్రానికి పెద్ద రూపం, ప్రత్యేకించి భారతదేశంలో శివలింగాల యొక్క రూపంలో పూజించడం జరుగుతుంది. వాటిని జ్యోతిర్లింగం అని కూడా అంటారు. వారు పరంధామంలో ఉండేవారు. ఈ వృత్తిలోక యొక్క సృష్టిలో ఉండేవారు కాదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల యొక్క ప్రపంచానికి అతీతంగా ఉండేవారు. ఏ విధముగా గీతలో కూడా రాసి ఉంది. నా తద్ భాషయతే సూర్యో నా శశాంకో నా పావక యద్ గత్వా నా నివర్ధంతే తద్ధామ పరమం మమ అని. అనగా ఎక్కడైతే సూర్యుడు, చంద్రుడు, అగ్ని యొక్క ప్రకాశం అనేది చేరుకోదో, ఎక్కడికి వెళ్లి తిరిగి రారో, అది నా యొక్క పరంధామం. నేను ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తానో, ఈ మొత్తం సృష్టిలో కుండపోతుగా వినాశనం అనేది జరుగుతుందో, అందరూ ఆత్మలు అనేవారు తమ తమ శరీరాలను విడిచిపెట్టి నా పరంధామానికి చేరుకుంటాయి. అక్కడి నుండి తిరిగి ఈ మృత్యులోకంలోకి రాదు.
అది భగవాన్
ఇప్పుడు మరలా భగవంతుడు అనేవారు ఈ సృష్టి మీదకి వచ్చి ఉన్నారు. చాలా ప్రేమతో పిల్లలకి అర్థం చేయిస్తారు. తల్లి రూపంలో జోలపాట అనేది ఇచ్చి అర్థం చేయిస్తారు. పిల్లల్లారా, ఇప్పుడు నేను వచ్చి ఉన్నాను, ధైర్యాన్ని వహించండి. ఇంకా కొద్ది సమయమే దుఃఖం అనేది ఉంది, ఇది మీ యొక్క అంతిమ జన్మ. మొత్తం ప్రపంచానికి ఇది అంతిమ జన్మ. దీని తర్వాత ఈ మృత్యులోకంలో ఈ కలియుగ ప్రపంచంలో ఎవరి యొక్క జన్మ అనేది జరగదు. కొత్త ప్రపంచం సత్యుగం అనేది రాబోతుంది, కలియుగం అనేది వెళ్లిపోతుంది. మంచి రీతిలో అర్థం చేయిస్తారు. నేను వచ్చాను మీ యొక్క రాజధానిని స్థాపన చేయడం కొరకు. ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో,
రాజాయి ప్రాప్త కరేంగే,
రాజత్వాన్ని పొందుకుంటారో, వారు సురక్షితంగా ఉంటారు. మరియు ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకోరో, పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానానికి విలువ అనేది ఇవ్వరో,
సేఫ్టీతో ఒలికేది లోని
వారు కూడా సురక్షితంగా ఉంటారు. కానీ
ఒలికి ఒలికి సేఫ్టీ చేస్తున్న సందేశం లేదు.
ఎవరైతే కేవలం సందేశాన్ని తీసుకుంటారో వారే సురక్షితంగా ఉంటారు. పురుషార్థం అనేది చెయ్యరు, పూర్తిగా చదువు అనేది చదవరు. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ధ్వని అనేది వెలువడుతుందో,
భగవాన్
భగవంతుడు అనేవారు వచ్చి ఉన్నారు అని అప్పుడు నడుస్తారు.
మన మజబూరీకి ఆధారపడుతుంది
అనగా బలవంతంగా నడుస్తారు. రాజుల్లాంటి పురుషార్థం చేసే శక్తి లేదు. నేను అలాంటి చిన్న ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. వినాశం యొక్క సమయంలో ఆకాశంలో 900,000 నక్షత్రాలు అనేటివి మెరుస్తాయి. ఆకాశంలో మెరిసేది ఆ జడత్వమైనటువంటి నక్షత్రాల యొక్క విషయం కాదు. అనగా ఉన్నత స్టేజీలో మెరుస్తారు. వారి లాంటి ఉన్నత స్టేజీ అనేది ఈ ప్రపంచంలో మరి ఇంకెవరిది ఆ విధముగా ఉండదు. ప్రపంచం అనేది వినాశం యొక్క సమయంలో త్రాహి త్రాహి అంటుంది. దుఃఖాల యొక్క పర్వతాలు దిగుతాయి. వారు చాలా ఖుషీగా ఉండి తిరుగుతూ ఉంటారు. వారికి ఎటువంటి దుఃఖం అనేది అనుభూతి కాదు. ఖురాన్ లో కూడా రాసి ఉంది, ఎప్పుడైతే ప్రళయం జరుగుతుందో ఖుదా యొక్క సంబంధికులు చాలా ఖుషీగా ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ముస్లిమాల్లో కూడా జన్నత్ ని ఒప్పుకుంటారు. క్రిస్టియన్స్ అనేవారు పారడైజ్ ని ఒప్పుకుంటారు. హిందువులు కూడా వైకుంఠాన్ని ఒప్పుకుంటారు. తప్పకుండా ప్రతి ధర్మంలో కూడా ఎన్నుకోబడిన శ్రేష్టాది శ్రేష్టమైన ఆత్మలు భగవంతుడు నేర్పించినటువంటి జ్ఞానం ఏదైతే రాజయోగ జ్ఞానం ఉందో దానిని తీసుకుంటారు. గ్రహిస్తారు. పూర్తిగా చదువు చదువుతారు. మరియు భగవంతుడి నుండి రాజత్వాన్ని పొందుకుంటారు.
భగవాన్ ఆఖరికే
భగవంతుడు అనేవారు వచ్చి రాజయోగ యొక్క స్కూల్ ని తెరుస్తారు.
రాజయోగి యూనివర్సిటీ కొంటారు.
రాజయోగ యొక్క యూనివర్సిటీని తెరుస్తారు. ఈ యూనివర్సిటీలో రాజులుగా అయ్యేటువంటి లక్ష్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనివర్సిటీ అయితే మనుషులది దానిలో ఒక్క జన్మ కొరకు చదువు అనేది చెప్తారు.
డాక్టర్లు కావండి,
వకీలు
కావండి,
ఇంజనీర్లు
కావండి.
ఈ పై పరాచేనా
ఈ చదువు అనేది చెప్తారు కదా, ఒక్క జన్మ కొరకు అది కూడా తయారవుతారు తయారు కారు అనేది పక్కా లేదు.
భగవాన్ బాపు
ఇక్కడైతే భగవంతుడు తండ్రి
గ్యారంటీ చెప్పి
గ్యారంటీ ఇస్తారు. ఒకవేళ రెగ్యులర్ మరియు పంక్చువల్ అయ్యి ఈ చదువు అనేది చదివారు అంటే నేను మీకు 21 జన్మల కొరకు చక్రవర్తాన్ని ఇవ్వడం కొరకు వచ్చి ఉన్నాను. అలాంటి చక్రవర్తాన్ని ఇచ్చి వెళ్తాను. దానిని మీ నుండి ఎవరు బలవంతంగా తీసుకోలేరు. ఎవరు కూడా మీ యొక్క రాజత్వం మీద ఆక్రమణ చేయలేరు. అలాంటి సత్యయుగం త్రేతాయుగం యొక్క రామకృష్ణుల యొక్క రాజ్యాన్ని ఇచ్చి వెళ్తాను. సత్యయుగంలో నారాయణ యొక్క రాజ్యం అనేది ఉంటుంది. అయితే అంటారు హే కృష్ణ నారాయణ వాసుదేవ అని. త్రేతాలో రామరాజ్యం ఉంటుంది. ఈ నారాయణ్ణి నారాయణుగా ఎవరు తయారు చేశారు? గీతా జ్ఞానం అనేది తయారు చేసింది. గీత యొక్క జ్ఞానాన్ని
భగవాన్ శివ ఆకలికి
భగవంతుడు శివుడు అనేవారు వచ్చి ఇస్తారు. ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో దానితో కృష్ణుడు అనేవారు నారాయణుడుగా అవుతారు. మరియు రాముడు త్రేతాయుగంలో అవుతారు. నరు నుండి నారాయణుడుగా తయారు చేసి వెళ్తారు. ఎవరిని? రాముణ్ణి. ఇందుకి రామరాజ్యం అనేది ప్రసిద్ధమైనది. నారాయణ యొక్క రాజ్యం అనేది ప్రసిద్ధమైనది కాదు. ఎందుకంటే రాముడే వచ్చి నారాయణ యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఆ రాముడు మరియు కృష్ణుడి యొక్క ఆత్మలు వారు ఎప్పుడో దేవతగా ఉండేవారు, వారు ఇప్పుడు సాధారణ మనిషిగా ఉన్నారు. ఇందుకే గీతలో కూడా రాసి ఉంది, నేను ఎప్పుడైతే వస్తానో సర్వసాధారణ మనిషి తనువులో వస్తాను. నేను వచ్చినటువంటి భగవంతుణ్ణి మూర్ఖ బుద్ధి కలిగిన వారు గుర్తించలేకపోతారు. నేను పేదల పాటి పెన్నదిగా వస్తాను. పేదవారు అనే వారు నన్ను గుర్తిస్తారు. షావుకారులు అనే వారు నన్ను గుర్తించలేకపోతారు. భగవంతుడు అనేవారు పేదల పాటి పెన్నిదిగా అయి వచ్చి ఉన్నారో ఈ ప్రపంచంలో స్వయానికి ఎవరైతే దుఃఖితులుగా అనుభవం చేసుకుంటున్నారో వారు వారిని తొందరగా గుర్తిస్తారు. మేము ఈ ప్రపంచంలో స్వర్గంలో ఉన్నాము అని ఎవరైతే అనుభవం చేస్తున్నారో మాకు ఈ ప్రపంచంలో ఎటువంటి దుఃఖం అనేది లేదు.
కనుక మనక కనుక సమేత సంపత్తి యోగ సంబంధి యోగ తమకు కోరిక కాక దుఃఖమే.
తనువు యొక్క మనసు యొక్క ధనము యొక్క సమయం యొక్క సంపర్కాల యొక్క సంబంధీల యొక్క మాకు ఎటువంటి విధమైన దుఃఖం అనేది లేదు. వారు భగవంతుణ్ణి తొందరగా గుర్తించలేకపోతారు. వారికి భగవంతుడు తయారు చేసినటువంటి ప్రపంచానికి విలువ లేదు. ఇందుకే ఏదైతే కొత్త ప్రపంచం అనేది తయారవుతుందో ఆ ప్రపంచంలో జనసంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ రోజు ప్రపంచంలో 500-700 కోట్ల మంది మనుషులు. ఇక్కడ రాబోయేటువంటి కొత్త ప్రపంచంలో కేవలం 900,000 మంది మనుషులే ఉంటారు. ఇందుకే శాస్త్రాలలో 900,000 నక్షత్రాలకు గాయనం అనేది ఉంది. నవలక హారం అనే గాయనం ఉంది. అభియాయి ఆకాశంలో జడతమైనటువంటి నక్షత్రాలు జడత్వమైన మెరుపును వెదజల్లుతారు. మరియు ఈ ఆత్మరూపి నక్షత్రాలు
చైతన్య
నక్షత్రాలు వినాశన యొక్క సమయంలో మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తారు. మరియు జ్ఞానం అనే మెరుపును వ్యాపింపచేస్తారు నేర్పిస్తారు. భగవంతుడు ఏదైతే నేర్పించినటువంటి వృత్తి ఉందో ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకోవడం మరియు ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇవ్వడం ఈ వృత్తిలో ఎటువంటి నష్టం అనేది ఉండదు. మరియు ప్రపంచంలో వృత్తులన్నీ నాశనం అవుతాయి. ఇందుకే గాయనం ఉంది. ఒక ఈశ్వరుడు యొక్క వృత్తి తప్ప మిగతా అన్ని వృత్తులలో కూడా నష్టం జరుగుతుంది అని. ఈశ్వరుడు ఏదైతే వృత్తిని నేర్పిస్తారో వారు తప్పకుండా అవినాశి వృత్తినే నేర్పిస్తారు. ఈశ్వరుడు ఏదైతే చదువు అనేది చెబుతారో వారు తప్పకుండా అవినాశి చదువునే చెబుతారు. ఆ చదువు అయింది రాజయోగానిది. ఈ రాజయోగం రాజులుగా తయారు చేసేది. యోగ బలం ద్వారా రాజత్వాన్ని పొందుకోవచ్చు.
ఎట్లా
హిట్లర్, ముసోలిని, నెపోలియన్ వీరు మొత్తం ప్రపంచంలో హింస యొక్క ఆధారంగా రాజ్యాన్ని చేయాలనుకున్నారు. కానీ ఇది నియమం కాదు. ఎవరైనా హింసకులుగా అయి మొత్తం ప్రపంచం యొక్క హృదయాన్ని జయించగలరు అని. ఇది కేవలం రాజయోగం. ఇది సహజ జ్ఞానం మరియు సహజ రాజయోగం. దీని యొక్క ఆధారముగా మొత్తం ప్రపంచం యొక్క హృదయాలను జయించగలరు. అప్పుడే అంటారు విశ్వనాథ శంకర్ అని. వారు విశ్వానికి చక్రవర్తిగా అవుతారు. వారి యొక్క మరో పేరైంది నారాయణుడు. వారి యొక్క కథ అనేది ఈ రోజుల్లో ఇంటింట్లో కూడా పాడుతారు భారతదేశంలో. మొత్తం ప్రపంచం అనేది ఎప్పుడైతే కలియుగ యొక్క అంతిమంలో అసత్యమైన వారిగా అవుతారో, అయితే సుప్రీం సోల్ శివుడు ఆ శంకరుల్లో ప్రవేశించి అలాంటి పురుషార్థాన్ని చేయిస్తారు, అలాంటి తపస్సును చేయిస్తారు. దాని ద్వారా వారు నారాయణుడు అవుతారు. ఏదైతే గీతలో జ్ఞానం అనేది ఇచ్చి ఉందో నరు నుండి నారాయణుడు మరియు నారి నుండి లక్ష్మిగా ఎలా అవుతారు అని. ఆ జ్ఞానము గీతలో ఇచ్చారు. హే అర్జున్, మీరు అలాంటి కర్మలు చేయండి, దీని ద్వారా మీరు నరు నుండి నారాయణుడు అవ్వాలి. హే ద్రౌపది, మీరు అలాంటి కర్మలు చేయండి, దీని ద్వారా మీరు నారి నుండి లక్ష్మిగా అవ్వాలి. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు అనేవారు వచ్చి ఉన్నారు. చెప్తారు, జన్మ నుండి మనుషులకు ఒక అతి పెద్ద వరదానము లభిస్తుంది. జన్మతోనే లభిస్తుంది. అది ఏ వరదానమో? జన్మ తీసుకోవడంతోనే ఈశ్వరీయ వరదానం లభిస్తుంది తెలుసా? అది ఏ వరదానం అయినది? ఈశ్వరుడు ఇచ్చినటువంటి దానము తెలీదా? బుద్ధి.
మనిషి ఆత్మకు,
ప్రతి మనిషి ఆత్మకు పూర్వజన్మ లెక్క అనుగుణంగా అనండి, లేదు అంటే ఈశ్వరీయ వరదానము అనండి. ప్రతి మనిషి ఆత్మకు జన్మతోనే బుద్ధి అనేది ప్రాప్తి అవుతుంది.
బుద్ధి కా
ఆ బుద్ధి యొక్క ఏదైతే ఈశ్వరుడు యొక్క వరదానము దానిని ఉపయోగించాలి ప్రతి మనుషులు అనే వారు వారి యొక్క బుద్ధిని ఉపయోగించాలి అది భగవంతుడు ఇచ్చినటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి వస్తువుని ఉపయోగించలేదు అంటే మరి ఇంకేం ఉపయోగిస్తారు
తనతో లౌకిక మాత పితాలైతే
తనువైతే లౌకిక తల్లిదండ్రులు అనే వారు ఇస్తారు
బుద్ధి
కానీ బుద్ధి అనేది ఎవరు ఇస్తారు అది అది ఈశ్వరుడు యొక్క వరదానము ప్రపంచంలో అనేక రకాలమైనటువంటి విషయాలు వినడానికి లభిస్తాయి
అనేక ప్రకారం
అనేక ప్రకారాలైనటువంటి గురువులు ఉన్నారు వారు తమ తమ కల్పిత కథలను కథల నుండి వినిపిస్తూ ఉంటారు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు ఈ గురువుల యొక్క 2500 సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది మనిషి గురువులది శాస్త్రాల యొక్క కథలు కల్పిత కథలు వినిపిస్తూ వినిపిస్తూ మానవీయ జ్ఞానం అనేది ఇస్తూ ఇస్తూ మొత్తం ప్రపంచం పాడైపోయింది మనుషుల యొక్క మెంటాలిటీ అనేది కిందకి దిగజారింది ఇప్పుడు భగవంతుడు అంటారు కేవలం నా నుండే వినండి గురువుల నుండి మీరు వింటూ వచ్చారు దాంతో మీరు పతితులుగా అయ్యారు ఇప్పుడు నేను అందరు పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చాను మొదట బుద్ధి అనేది పతితంగా అవుతుంది
మన బుద్ధి పోయి ఆత్మ
అనగా మన్ బుద్ధిని ఆత్మ అని అంటారు
మన బుద్ధి
మన్ బుద్ధిని ఏ విధముగా పతితుల నుండి పావనంగా వచ్చి తయారు చేస్తారో దాని యొక్క పద్ధతిని చెప్తారు చాలా సహజమైనటువంటి పద్ధతి హోయానికి దేహము అని అనుకోవద్దు హోయానికి ఆత్మ అని అనుకోండి నేను ఆత్మ నక్షత్రాన్ని ఈ నక్షత్రం అనేది ద్రుపది మధ్యలో మెరుస్తుంది దానికి స్మృతి చిహ్నంగా మస్తకంలో బిందువు అనేది పెట్టడం జరుగుతుంది సాధు సంత మహాత్ములు అనేవారు పిలకాన్ని దిద్దుతారు పిలకాన్ని పెట్టుకుంటారు
మాత్రమే
అనగా చూపించడం కొరకు తిలకమును పెట్టుకునేటువంటి విషయం కాదు. లేదు అంటే సుందరంగా కనిపించడం కొరకు బిందు పెట్టుకునే విషయం కాదు. ఈ విషయమైంది ఆత్మీక స్థితిలో ఉండేదానికి. స్వయానికి ఆత్మ అని అనుకోండి, మరియు ఇతరులను కూడా చూడండి. అయితే ఆత్మీక రూపంలో చూడండి. వీరు ఆత్మ, నేను ఆత్మ. ఈ ప్రపంచంలో ఏదైతే తేడా ఉందో, మతభేదాలున్నాయో, ఉన్నతము నీచము అనేది అవి అన్ని కూడా సమాప్తమైపోతాయి. హిందువులు కానివ్వండి, ముస్లిమాన్లు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, పాకి వారు కానివ్వండి, రాజు కానివ్వండి, భిక్షవాడు కానివ్వండి, యోగస్థుడు కానివ్వండి, శక్తిశాలి కానివ్వండి, ఏం చూడాలి? నేను ఆత్మ నక్షత్రాన్ని, మరియు వీరు ఆత్మ నక్షత్రం. తెలియనే తెలియదు వీరు ముందు జన్మలు ఎవరు అని. అతి పెద్ద రాజు కూడా అవ్వచ్చు. తెలియనే తెలియదు వారు పూర్వజన్మలు ఎవరు అని. ఇప్పుడైతే అహంకారం అనేది వస్తుంది. నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, కానీ పూర్వజన్మలో ఏంటి, ఏమీ తెలీదు. మొదట ముఖ్యమైన విషయం అనేది చెప్తున్నారు, స్వయానికి ఆత్మ అని అనుకోండి. ప్రకృతి మధ్యలో మెరిసేటువంటి నక్షత్రాన్ని
పరమాత్మ
స్వయానికి ఆత్మ అని అనుకోని నన్ను పరమాత్మని స్తుతి చేయండి. ఏం చేయాలి? కొందరన్నారు స్తుతి చేయాలి. మీరు ఆత్మ కూడా బిందువు, మరియు నేను బిందు బిందు ఆత్మల యొక్క తండ్రిని.
పరంపిత పరమాత్మ బిందువు,
పరంపిత పరమాత్మ కూడా బిందువు. చీమల యొక్క తండ్రి ఎలా ఉంటారు? లావుగా ఆరోగ్యముగా ఉంటారా? ఎత్తుగా వెడల్పుగా ఉంటారా? చీమల యొక్క తండ్రి చీమల్లాగే ఉంటారు. ఏనుగుల యొక్క తండ్రి ఏనుగులాగే ఉంటారు. అయితే బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి ఎలా ఉంటారు? కొందరన్నారు ఆత్మ అని. బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి కూడా బిందువులాగే ఉంటారు. ఆ బిందువు యొక్క పెద్ద ఆకారము శివలింగం. ఏదైతే మందిరాలలో చూపిస్తారు పూజించడం కొరకు, శివలింగం అనేది ఎందుకు చూపిస్తారు? శివుడి యొక్క అర్థం ఏమిటి? శివుడు అనగా కళ్యాణకారి. వారు ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తారో గర్భం నుండైతే జన్మ తీసుకోలేరు. ఎందుకంటే వారికి ఎటువంటి కర్మ బంధనాలు లేవు. వారైతే జ్ఞాన సాగరుడు. ఎవరైతే జ్ఞాన సాగరుడు అయ్యారో కర్మబంధనాన్ని ఎందుకు బంధించుకుంటారు? బంధించుకుంటారా? బంధించుకోరు. సుఖదుఃఖం యొక్క కర్మబంధనంలోకి రారు. ఇందుకే సదా బిందువు. మరి వచ్చి ఏ విధముగా జ్ఞానాన్ని వినిపిస్తారు? ముస్లిమాన్లు అయితే అంటారు అల్లామియా అనేవారు ఈ ఆజ్ఞ చేశారు. అల్లామియా అనేవారు ఆ ఆజ్ఞ చేశారు. మరి అల్లామియా అనేవారు ఏ విధముగా ఆజ్ఞ చేశారు? ఏమిటి, పైనుండి బని అనేది వస్తుందా? హిందువులు అంటారు ఆకాశవాణి అయింది అని. ఎవరైనా ఈ రోజు వరకు ఆకాశవాణిని విన్నారా? కొందరు అన్నారు వినలేదు అని. లేదు, ఈ ముఖంలో అనగా నోటిలో గాలి అనేది నిండి ఉన్నట్లయితే ఎప్పుడైతే మాట్లాడతారో గాలి అనేది బయటకు వెలువడుతుంది. ఇది ఆకాశము. ఈ ఆకాశంలో పరమాత్మ అనే వారు ప్రవేశించి వాణిని ఉచ్చారణ చేస్తారు. ఏ విధముగా గీతలో రాసి ఉంది ప్రవేశం అని. నేను ప్రవేశించేదానికి అర్హత కలిగిన వారిని. అయితే వారు చెప్తారు నేను గర్భం నుండి జన్మ తీసుకోను. ఏ విధముగా భూత ప్రేతలు అనేవారు ప్రవేశిస్తారు? ఆ విధముగా నేనైతే ప్రవేశించచ్చు కదా. మరి ఇప్పుడు ప్రశ్న, ఎవరిలో ప్రవేశించాలి? ఎవరిలో అయినా ప్రవేశించినా ఏంటి? మరి ఇబ్రహీం బుద్ధ క్రైస్ట్ అనేవారు పైనుండి వస్తారు. అయితే పైనుండి వచ్చి ఏమిటి? ఏ ఆత్మ అయితే పరంధామం నుండి వస్తుందో భగవంతుడి యొక్క లోకం నుండి వస్తుందో గర్భజైల్లో జన్మ తీసుకుంటుందా? ఈ మురికి ప్రపంచంలో 9 నెలలు పాలన పొందుకుంటుందా? లేదు, అవి పావన తామం నుండి వచ్చాయి. ఇందుకే మొదటి జన్మ ఎవరో ఒకరిలో ప్రవేశిస్తుంది. ఏ విధముగా జీసస్ యొక్క ఆత్మలో క్రైస్ట్ అనేవారు ప్రవేశించారు. అదే విధంగా అందరి ధర్మపితల యొక్క జన్మ జరుగుతుంది. పైనుండి ఆత్మలు అనేటివి వస్తాయి, ఏదో ఒక పతిత తనువులో ప్రవేశిస్తుంది. మరి వారి ద్వారా వారి యొక్క ధర్మాన్ని స్థాపన చేస్తుంది.
పరంపిత పరమాత్మ
అదే విధముగా పరంపిత పరమాత్మ కూడా వారు ఎప్పుడైతే సృష్టి మీదకి వస్తారో ఏదో ఒకరిలో ప్రవేశిస్తారు. ఎవరిలో ప్రవేశిస్తుంటారు? ఏదో ఒక సాధువులు సన్యాసులు మహాత్ములలో ప్రవేశిస్తారేమో. వారైతే చాలా తపస్సు చేశారు. ఏమిటి, సాధువు సన్యాసి మహాత్ములు వారు ప్రవేశించకూడదా?
భగవాన్ ఆటాయే పతితో పావన మనకి.
కొందరు అన్నారు హఠయోగి, భగవంతుడు అనేవారు వస్తారు పతితుల్ని పావనంగా తయారు చేయడానికి.
సాధు పవిత్రులైతే,
సాధువు సన్యాసి మహాత్ములు అనేవారు పవిత్రంగా ఉంటారా? లేదు అంటే అపవిత్రులుగా ఉంటారా? అయితే పవిత్రమైన జీవనాన్ని గడుపుతారు, వారిలో ప్రవేశించి ఏం చేయగలరు? భగవంతుడు అనేవారు వస్తారు పతిత ప్రపంచంలో, సత్యుగంలో రారు, త్రేతాయుగంలో రారు, ద్వాపర్లో కూడా ప్రపంచం అనేది అంత పతితంగా కాదు. కలియుగ యొక్క అంతిమంలో వచ్చి ప్రపంచం అనేది చాలా పతితంగా అవుతుంది, వికారిగా అయిపోతుంది.
మనిషికి బుద్ధి
మనుషుల యొక్క బుద్ధిలో ఈ వికారాలు తాగేది తప్ప ఇంకే విషయం నిలబడదు. అలాంటి ప్రపంచంలో వస్తారు ఎప్పుడైతే మనుషులు అనేవారు అలా అవుతారో పశు పక్షి జంతువులు కూడా అలాగే తయారవుతాయి. ఎందుకంటే మనుషులు అనేవారు మనం చింతన మంతన చేయగలిగినటువంటి ప్రాణులు,
మన బుద్ధి
మనబుద్ధి కలిగిన వారు. వారు వాతావరణాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ వాతావరణంలో జంతువులు అనేటివి ఆటోమేటిక్ గా మనుషుల్ని అనుసరిస్తాయి. రుజువుంది అడవిలో ఏ జంతువులు అయితే ఉంటాయో అవి ఎక్కువ రోగస్తులుగా అవుతాయా? ఏవైతే ఇళ్లలో గ్రామాలలో ఉంటాయో జంతువులు అవి ఎక్కువగా రోగస్తులవుతాయా? ఎందుకు? మనుషులు అనేవారు వికారులైన కారణంగా ఎక్కువ రోగస్తులుగా అవుతారు. వారి యొక్క వాతావరణంలో ఉండేటువంటి జంతువులు కూడా ఎక్కువ రోగస్తులుగా అవుతాయి. అయితే భగవంతుడు పతిత ప్రపంచంలో వస్తారు, పతిత తనువులో వస్తారు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరు పతితలు? పతితంలో కూడా పతిత తమ ప్రధానమైన వారు ఎవరు? మరియు పావనులు ఎవరు అని ఈ ప్రపంచం అనేది ఒక డ్రామా. ఈ డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్ర ఎవరిది? మరియు నిజాతి నీచమైన పాత్ర ఎవరిది అవ్వచ్చు? మంచిది, ఎవరు ఎంత ఉన్నతంగా ఎక్కుతారో వారు అంత కిందకి దిగుతారా లేదా? కొందరు అన్నారు దిగుతారు అని. ఉన్నతంగా ఎక్కారు అంటే నీచంగా కూడా దిగుతారు. ఇది నియమం. అయితే ఈ సృష్టి యొక్క హీరో హీరోయిన్ పాత్రధారులు ఉన్నారు, ఎవరో ఒకరు ఉన్నారు కదా. ఆ హీరో హీరోయిన్ యొక్క పాత్రధారిలో పరమాత్మ అనే వారు ప్రవేశిస్తారు. సత్యుక యొక్క ఆదిలో వారు నరు నుండి నారాయణుడు అవుతారు. మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. మరియు కలియుగ యొక్క అంతిమంలోకి వచ్చి భిఖారిగా అవుతారు. ఆ భిఖారిని
ఫుల్ ప్రిన్స్ బాగా
ఫుల్ ప్రిన్స్ గా తయారు చేయడానికి భగవంతుడు అనేవారు వస్తారు. ఎవరి యొక్క తనువులో వస్తారు? భికారి రూపముల యొక్క పేరు చాలా ప్రసిద్ధమైనది. భికారి రూపంలోనే తిరుగుతుంటారు. ఎవరయ్యారు?
శంకర దేవతకు బేగరి రూపం.
కొందరు అన్నారు శంకరుడు అని. శంకరుడు యొక్క దేవతను భికారి రూపంలో చూపిస్తారు. బ్రహ్మకుమారీలు అంటారు బ్రహ్మలో వస్తారు అని. ఒకవేళ బ్రహ్మలో వచ్చి ఉన్నట్లయితే బ్రహ్మకు మందిరాలుంటాయి, మందిరాలలో పూజలు కూడా జరుగుతాయి. మందిరాలలో మూర్తుల్ని తయారు చేస్తారు. బ్రహ్మకు మందిరాలు తయారవుతాయా ఏంటి? పూజలు జరుగుతాయా ఏంటి? మందిరాలు తయారు చేస్తారా ఏంటి? తయారు కావు. దీని అర్థము బ్రహ్మ యొక్క రూపంలో భగవంతుడు అనేవారు రారు. బ్రహ్మ గడ్డాలు మీసాలు కలిగిన వారు. గడ్డాలు మీసాలు కలిగిన వారు వికారులుగా ఉంటారు. మనుషులకు గడ్డాలు మీసాలు ఉంటాయి. రాక్షసులకు గడ్డాలు మీసాలు ఉంటాయి. దేవతలు అనేవారు క్లీన్ షేవ్ కలిగిన వారిగా ఉంటారు.
భగవంతో
ఇందుకే భగవంతుడు అలాంటి వారిలో వస్తారు. మొదట పతితులుగా అవుతారు, తరువాత రాజయోగ యొక్క చదువు అనేది చదివి పావనులుగా అవుతారు. పతితంలో కూడా పతితుల్లో వస్తారు. మరియు పావనం కంటే పావనంగా తయారు చేసి వెళ్తారు. భగవంతుడు ఎవరిలో అయితే ప్రవేశిస్తారో, ఎవరితో అయితే సాంగిత్య రంగుని జోడిస్తారో వారు ఎక్కువగా ఉన్నతంగా ఎక్కుతారా? లేదు, మరి ఇంకెవరైనా ఉన్నతంగా ఎక్కుతారా? ఎవరిలో అయితే భగవంతుడు అనేవారు సదా ముఖ రూపంలో ప్రవేశించి వాణిని నడిపిస్తారో, చరిత్ర చేస్తారో, వారు ఉన్నతంగా వెళ్తారా? లేదు అంటే వారి కంటే ముందు మరి ఇంకెవరైనా వెళ్ళగలరా?